బ్రహ్మస్వరూపులారా, ఆత్మగురూపులారా, సాధన చతుష్టయ సంపత్తిని గురించి ప్రతి పౌర్ణమ రోజు మనం చర్చించుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం, హేమూత్రార్థ ఫలభోగ విరాగమం, శమాది శక్తి సంపత్తి, దానిలో శవము దమము ఉపరతి తితీక్ష ఇంతవరకు తెలుసుకున్నాం. ఇక శ్రద్ధ సమాధానము ముముక్షత్వం తెలుసుకుంటే సాధన చతుష్టయ సంపత్తి అనే విషయం పూర్తి అవుతుంది. ఈరోజు శ్రద్ధను గురించి తెలుసుకుందాం. శ్రద్ధగా వినండి. శ్రద్ధ అంటే ఏమి? ఆధ్యాత్మిక క్షేత్రంలో శ్రద్ధ అంటే విశ్వాసము అని అంటారు. ఏ పని చేసినప్పటికీ దానిపైన శ్రద్ధ కలిగి చేయాలి అని అంటారు. విశ్వాసము నమ్మకము అని అంటారు. శ్వాస లేని జీవితం ఎంత నిరర్థకమో, విశ్వాసము లేని ఆధ్యాత్మిక జీవితము అంతే నిరర్థకం. ప్రతి విషయంలో కూడా మనం విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. కొంతమంది అంటారు, నాకు రుజువైన తర్వాత నమ్ముతాను, ఈత వచ్చిన తర్వాత నేను నీళ్లలో పడతాను అన్నట్లుంది. నీళ్లలో పడితే గాని ఈత రాదు. కాబట్టి విశ్వసించి నమ్మి ఆ మార్గంలో ప్రయాణము చేసిన తర్వాత ఆ వస్తువు యొక్క సత్యం బయటపడుతుంది. చిన్న చిన్న విషయాలు కూడా మనం విశ్వసిస్తున్నాం. చిన్న బస్సులో ప్రయాణం చేసినప్పటికీ విశ్వాసం ఉంది, ఆ బస్సు యాక్సిడెంట్ కాదని విశ్వసిస్తున్నాం. ఒకవేళ ఆ బస్సు యాక్సిడెంట్ అవుతుంది అని తెలిస్తే మేము ఆ బస్సు ఎక్కాం. మనం రైల్లో ప్రయాణం చేయండి, నమ్మకం ఉంది. బస్సుకు బ్రేక్ లేదు అంటే ఎవరైనా ఎక్కుతారా? ఎక్కడో పడిపోతాం, ఈరోజు వేరే బస్సు పోదాం అంట. రైలు యాక్సిడెంట్ అవుతుందంటే ఎక్కాలి. ఎందుకు? ప్రాణం మీద ప్రీతి ఉంది కాబట్టి. విశ్వాసం శ్వాసగా ఉండాలి ఆధ్యాత్మిక క్షేత్రంలో. ఈ ఆధ్యాత్మిక మార్గంలో విశ్వాసం ఎట్లా ఉండాలి? భగవద్గీతలో జ్ఞానయోగంలో 39వ శ్లోకంలో గీతాచార్యుడు చెప్తాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి వచిరేణాధిగచ్చతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఈ జ్ఞానం ఎవరికి లభిస్తుందంటే ఎవని యందు శ్రద్ధ ఉన్నదో, ఎవడు గురుసేవా తత్పరుడై ఉన్నాడో, ఎవడు జితేంద్రియుడై ఉన్నాడో, ఈ లక్షణములు ఎవని యందు మూర్తి భవించి ఉన్నవో అటువంటి వారికి జ్ఞానము దొరుకుతుంది. ఆ జ్ఞానము సహాయం చేత శాశ్వతమైనటువంటి పరమశాంతిని పొందుచున్నాడు అని గీతాచార్యుడు చెప్పాడు. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, విశ్వాసము కావాలి. ఇదే విషయాన్ని ఖురాన్ కూడా చెప్పారు. మన్ కాన అదువల్లిల్లాహి వమలాయికతిహి వరుసులిహి వజిబరీల వమీకాల ఫయిన్నల్లాహ అదువుల్లిల్ కాఫిరీన్. సూరా అల్ బకరాలో 93వ శ్లోకంలో ఈ రీతిగా చెప్పబడి ఏం దీని అర్థం? విశ్వాసం చాలా ముఖ్యం. ఎవరిపైన విశ్వాసం ఉంచాలి? మన్ కాన అదువల్ ఇల్లాహి, పరంధాముడైన సర్వవ్యాపకుడైన సర్వశక్తివంతుడైనటువంటి ఆ పరమాత్మ మీద విశ్వాసం ఉంచు. అంతేనా? మలాయికతిహి, వాని యొక్క దూతలపైన దేవదూతలపైన విశ్వాసం ఉంచు. రుసులిహి, ఆ పరమటువంటి దేవదూతల మీద విశ్వాసం ఉంచు. అంటే అక్కడ కూడా విశ్వాసం యొక్క ప్రాముఖ్యాన్ని గురించి చర్చించిన. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో విశ్వాసం చాలా ముఖ్యమైనటువంటిది అని తెలుస్తుంది. ఈ విశ్వాసాన్ని నాలుగు విధాలుగా విభజించినది. మొట్టమొదటిది ఆత్మవిశ్వాసము కావాలి అంట. రెండవది మార్గ విశ్వాసము కావాలి అంట. మూడవది గురు విశ్వాసం. నాలుగవది భగవత్ విశ్వాసం. ఈ నాలుగు విశ్వాసములు ఉంటేనే శాశ్వతమైన స్థిరమైనటువంటి ఆ పదవిని, పరమ పదవిని పొందేదానికి సాధ్యమవుతుంది. ఈ నాలుగింటిని గురించి కొంతవరకు తెలుసుకుందాం. ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు ఇంగ్లీష్. ఏ పని చేసినప్పటికీ మనకు మొట్టమొదట ఆత్మవిశ్వాసం కావాలి. ఆ పని నా చేత సాధ్యమవుతుందా కాదా, నేను చేయగలనా లేదా అనే విశ్వాసం మనలో మొట్టమొదట రావాలి. ఈ రోజుల్లో ఈ ఆత్మవిశ్వాసం నశిస్తుంది మనుషుల్లో. ఎవరిదో విశ్వాసం తీసుకొని బతుకుతున్నాం మనం, మన విశ్వాసం లేదు. చదువుకునే విద్యార్థులు చెప్పండి, డాక్టర్ తన కొడుకును డాక్టర్ చేయాలని ప్రయత్నం చేస్తాడు, వాడు ట్రాక్టర్ నడిపేదానికి రెడీ ఉంటాడు. నేను చదివే సైన్స్ అవి, లెక్కలు అవి ఇవి ఇంట్రెస్ట్ ఉండదు. పొలం చూడాలా, అవి మొక్కలు పెంచాలా, అది పెంచాలా ఇది పెంచాలని వానికి ఇంట్రెస్ట్ ఉంటే, ట్రాక్టర్ నడిపేదానికి వాడు చూస్తే డాక్టర్ చేయాలని ఏం ప్రయత్నం చేస్తాడు. బలవంతంగా వారికి 35 మార్కులు వచ్చినా 70,000 ధార పోసి సీటు ఇప్పించి వానికి దాంట్లో వేస్తాడు. మనకి తెలుసు విశ్వాసం లేదు, మనకి నేను చదువుకోలేను నేను పాస్ కాను అని తెలుసు. వాని విశ్వాసం చూస్తున్నాడు చూడక నీ విశ్వాసముతో వాడిని చదివించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి 5 సంవత్సరాల డిగ్రీ 15 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు. ఆత్మవిశ్వాసం ముఖ్యం. ఈ వేదాంత మార్గం నాకు సరిపోతుందా లేదా, నా టెంపరమెంట్కు నా మెంటాలిటీకి సరిపోతుందా లేదా, దీనిలో రాణించగలనా లేదా అని మొట్టమొదటి చక్కగా ఆలోచన చేసి తనలో విశ్వాసం కుదిరిన తర్వాతనే దానిలో ప్రయాణం చేయాలి. ఆ విశ్వాసం లేని నాడు లౌకికమైన జీవితంలోనే జీవితం సాగిస్తే చాలు. మొట్టమొదట ఆత్మవిశ్వాసము కావాలి. యావ విశ్వాస హోదరు ఆత్మవిశ్వాస హోగ తెరవయ్యా, అస్తైశ్వర్య ఓదర్య ఓగలి ధైర్య ఓగదిరలయ్యా, బల ఉడిగిదరే ఉడుగలి చల ఉడుగదిరలయ్యా, మయ్య శృంగార మర్యాదరే ఆగలి మనద బంగార బయలాగదిరలయ్యా, నన్న బీడు అలిదరే అలిదే అయ్యలి నన్న నాడు ఎందెందిగూ ఉడిదిరలయ్యా. ఒక మహాత్ముడు అంటాడు, యావ విశ్వాసం పోయినప్పటికీ ఆత్మవిశ్వాసం పోకుండా చూడు. ఎందుకు? ఆ ఆత్మవిశ్వాసం ఒక్కటి ఉంటే అన్ని విశ్వాసాలు దానిలో వచ్చేస్తాయని అర్థం. అందువల్ల ఈ వేదాంత ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసే ముందు ఆలోచన చేయాలి, ఈ మార్గం నాకు సరిపోతుందా లేదా, దీనిలో పోతే నేను గమ్యస్థాన్ని చేరుకుంటానా లేదా, ఆత్మవిశ్వాసం కావాలి అయితే అప్పుడు ముందడుగు. ఇది మొట్టమొదటిది. రెండవది మార్గ విశ్వాసం. ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నానో ఆ మార్గం మీద విశ్వాసం కావాలి. ప్రాపంచికమైనటువంటి మార్గమా, పారమార్థికమైనటువంటి మార్గమా, మార్గాన్ని పట్టుకో, దానిపైన నమ్మకం పెట్టుకో. ఆధ్యాత్మిక మార్గమే అనుకుందాం, దాంట్లో ప్రయాణం చేస్తున్నాం. ఎన్నో మార్గాలు ఉన్నాయి, దాని ఒక్క మార్గం లేదు. కర్మ మార్గం అంటాం, భక్తి మార్గం అంటాం, ధ్యాన మార్గం అంటాం, జ్ఞాన మార్గం అంటాం, అనేక మార్గాలు ఉన్నాయి. దాన్ని నీ యోగ్యతకు ఏ మార్గము సరిపోతుందో ఆలోచన చేయవలసి ఉంటుంది. కర్మ మార్గం, నిష్కామ కర్మ చేస్తాం. వర్క్ ఇస్ వర్షిప్, కాయకమే కైలాస అని అనుకొని సత్కర్మ చేస్తూ, ప్రజాసేవ చేస్తూ, ఇతరులకు మేలు చేస్తూ జీవితం సాగిస్తాం. అది కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఒక మార్గమే. రాజకీయ నాయకులు ఎంతోమంది సేవ చేస్తున్నారు, ఇతర మహానుభావులు ఎంతో ఉపకారాలు చేస్తున్నారు, అది కర్మ మార్గమే. దాని నుంచి కూడా సత్ఫలితం పొందవచ్చు. నీవు మార్గాన్ని ఎన్నుకోవాలి మొదట. ఏ మార్గం అయితే నాకు సరిపోతుంది, కర్మ మార్గమా, దానిలోనే ప్రయాణం చేయి. లేదు, ఈ కర్మ మార్గం సరిపోదు నాకు,
భక్తి మార్గం అనుకుంటావా? సా పరానురక్తిరీశ్వరీ, ఆ పరమాత్మను మీద అచంచలమైనటువంటి విశ్వాసముతో ప్రేమతో ఆయన మీద కీర్తనలు పాడుతూ భజనలు పాడుతూ జీవితాన్ని నడిపేది భక్తి మార్గం. ఈ మార్గంలో సరిపోతుందే ఆ మార్గంలోనే ప్రయాణం. ఇక ధ్యాన మార్గం కూడా ఉంది. ప్రతిదినము బాహ్య శౌచం అంతర్శౌచమును అనుసరించి యమనియమములను పాటించి మనస్సును అదుపులో పెట్టుకునేదానికి ప్రయత్నించి ఇష్టదేవుని హృదయంలో ఆరాధిస్తూ ధ్యానము సాగించేది, అది కూడా ధ్యాన మార్గం. ఇక జ్ఞాన మార్గం పంచతత్వములను విభజించి విశ్లేషణ చేసి నిజమైన తత్వాన్ని బయటకు తీసేది. ఈ ఇంద్రియములనేనా కాదు, మనస్సునేనా కాదు, బుద్ధినేనా కాదు, అహంకారమునేనా కాదు, ఈ రీతిగా విభజించి విభజిస్తూ పోయి నేతి 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 న్యాయముతో వీటన్నిటికీ అతీతమైనటువంటి దివ్య శక్తి ఆ చైతన్యం ఆ పరమ పురుషుడు వాడే నేను అన్నటువంటి స్థితిని కనుగొని జ్ఞాన మార్గములో వస్తుంది. ఈ విధంగా మార్గములు అనేకమున్నాయి. నా యోగ్యతకు ఏ మార్గం సరిపోతుందో తెలుసుకొని ఆ మార్గం వెంట ప్రయాణం చేసేది మార్గ విశ్వాసం అంటారు. ఇక మూడవది గురు విశ్వాసం, చాలా ముఖ్యమైనటువంటిది. ఇది ఆత్మబలముతో ఆత్మవిశ్వాసముతో మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గములో ఏ మహానుభావుడు పయనిస్తున్నాడో చూడాలి, ఆయన్ని పట్టుకోవాలి. ఆ మార్గములో పయనించినటువంటి ప్రయాణం చేసినటువంటి మహాత్ముని ఆశ్రయిస్తే ఆరాధిస్తే ఆయన నీకు గట్టెక్కిస్తాడు, ఆ దరికి తీసుకుని పోతాడు. కేవలం ఆ మార్గం తెలిసినటువంటి మహాత్ముని దగ్గరకు పోయి సాష్టాంగ నమస్కారం చేసినంత మాత్రమే ఆయన వరమివ్వడు, నీ పని పూర్తి కాదు. మరి ఏం చేయాలి? ఆ మహాత్ముడెవరు వాణ్ణి కనీసం 1 సంవత్సరం పరీక్ష చేయాలి. ఈ మహాత్మునికి నన్ను దరిచేర్చుటకు యోగ్యత ఉన్నదా లేదా, అటువంటి శక్తి సామర్థ్యములు వీనిలో ఉన్నదా లేదా, గురుడిగా ఒక గొర్రెగా గొర్రెల దండుగా వచ్చి కాళ్ళ మీద పడి స్వామి ఉపదేశం ఇవ్వు, స్వామి శిష్యుని చేసుకో, ఇది అజ్ఞాని చేయవలసినటువంటి పని. వాణ్ణి నిశితంగా పరీక్ష చేయాలి. అన్ని కోణముల నుంచి వాణ్ణి పరీక్ష చేస్తూ పోవాలి. గురువుని ఎట్లా పరీక్ష చేయాలి? రెండే విషయాల్లో చూసుకోమంటాడు. ఆ రెండు విషయాల్లో కరెక్ట్ ఉంటే అయిపోయాడు, సరెండర్ అయిపోతాడు. ఏమో రెండు విషయాలు, కామిని కాంచనముల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడో చూసుకోసాలండి. కామిని కాంచనములు ఈ రెండు విషయాల్లో అక్కడ బందీగా ఉన్నాడా లేదా చూసుకో. కామిని అంటే స్త్రీ మాయ. ఆ స్త్రీ పరస్త్రీతో, పరస్త్రీని తల్లి వలె సోదరి వలె భావిస్తున్నాడా లేదా, పరస్త్రీలతో ఆ గురువు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాడో అది కనిపెట్టు మొట్టమొదటి పరీక్ష. మరి అంటే వన్ లంగోట్ బద్ధముందా లేదా చూడమంటాడు. కచ్చికై బాయిగలు ఇచ్చేయాలి ఇద్దిహరే అచ్యుతనప్ప అజనప్ప లోకదలి నిశ్చింతనప్ప సర్వత్. మొట్టమొదటిది లంగోట్ బద్ధము అని చెప్పినారు, కచ్చె భద్ర ఇరవైపు అని చెప్పినారు, తర్వాత కయ్యి, తర్వాత బాయి, మూడు మూడిట్లోనే ఉందండి. ఆ మూడు కంట్రోల్ ఉందంటే అయిపోయి ఈ రీతిగా మొదటి పరీక్ష చేయాలి. ఇక రెండవ పరీక్ష కాంచనం, డబ్బు. డబ్బుకు లోకం దాసోహం అని అంటాడు. ఆ గురువు ధనం విషయంలో ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాడు, ధనం మీద ఆశ చూపిస్తున్నాడా, బాగా నిశితంగా పరీక్ష చేయాలి వాళ్ళు. సామాన్యంగా గురువులు ఏమంటారంటే, డబ్బు అశాశ్వతమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది కాదు, ఇది నీ వెంట రాదు, నీ జంట ఉండదు, నీ దగ్గర ఎందుకు ఈ డబ్బు, నాకు ఇచ్చేసేయండి, అశాశ్వతం కదా, అనిత్యాని శరీరాన్ని అందరి సొమ్ములు నాకే రాని. ఈనాటి గురువులు అయితే ఇంకా గురువులు, స్వామి మా ఇంటికి రాని స్వామి, వస్తారేమి స్వామి, ఎంత ఇస్తావు ఫీజు అంటారు, మీ ఇంటికి వచ్చేదానికి ఫీజు, మీ ఇంట్లో కాళ్ళు కడిగించుకునేదానికి ఫీజు, మీ ఇంట్లో భోజనం చేసేదానికి ఫీజు, మీ ఇంట్లో నిద్ర చేసేదానికి ఫీజు, మీ ఇంట్లో సచ్చేదానికి కూడా ఫీజు. ఈ రెండు విషయాలలో బాగా పరీక్ష చేయి, నీకు నచ్చినా సత్యవరు విడిచిపెట్టదు ఆ గురువు, ఇక నచ్చకుండా పోతే సత్యవరు మన ముఖం చూడదు. రెండే మన గురువుల వారు సమాధిగ్రస్తులైనారు. ఒకసారి ట్రైన్లో పోతున్నాము, బళ్ళారి దగ్గరగా వస్తుంది, బళ్ళారి దగ్గరలో బ్రిడ్జ్ కింద పక్కలో జైనులు ఒక మఠం కట్టినారు, చూసింటారు సామాన్యంగా రైల్లో పోతే కనబడుతుంది. ఒకసారి చూసిన చూడరా, ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా నాకు ఇస్తానని చెప్పి వచ్చింది. ఆ రోజు నేను ఊరుకుని ఉంటే కొన్ని లక్షలు రాసేయ్యేది, వాళ్ళంతా రాసుకొచ్చినారంట స్వామి ఇవ్వాలని. స్వామి చూసింది ఏం, స్వామి మీరు మాకు చేసినటువంటి అనుకూలం కోసం చిన్న కానుకిస్తున్నాం, దాన్ని ముక్కలుగా చించి చించి వాళ్ళ ముఖానికి విసిరేసి సత్యవాడే ఇస్తారని, నాకు ఇచ్చేవాడు వేరే ఉన్నాడు. దివ్యమైన వినాదం చివరి క్షణం వరకు ఇదే పలుకుతుండే, సత్యవాడే ఇస్తాను, నాకు ఇచ్చేవాడు పైన ఉన్నాడు. ఒకసారి బళ్ళారిలో ఒక పెద్ద ధనవంతుడు నడవలేకపోతున్నాడు, ఎన్నో చోట్ల లెక్కలేని ధనం ఖర్చు పెట్టినాడు, డాక్టర్లు సాధ్యం కాలేదు, ఎవరో స్వామి ఉన్నారంట ఏవో చూస్తాడని చెప్పి కారులో తీసుకువచ్చినారని. స్వామి గారు మందిరంలో ఉన్నారు, స్వామి ఎవరో పెద్ద లక్షాధికారి వచ్చినాడు, నడవలేడు, మీ దర్శనానికి వచ్చినాడు అని చెప్పి, సరే పిలుచుకురండి అయింది. అసలు నడిచేదానికి సాధ్యం కాదు, రాలేకపోతున్నాడు, అవునా, సరే నేనే వస్తాను అని చెప్పి స్వాముల వాళ్ళని అక్కడ పోయినాడు. ఆ డోర్ తీసి చూసినారు, స్వామి నడవలేను, అవునా, సరే నా పైన నమ్మకం ఉన్నదా, విశ్వాసం ఉన్నదా, నమ్ముకునే వచ్చినాను స్వామి, మీట ఉంచినా పాల ఉంచినా నీదే భారం, సంతోషం. చేతితో కాళ్ళు పట్టుకున్నాడు, ఏమి మంత్రించినాడో, ఏమి అభయం ఇచ్చినాడో, ఏమి ఆశీర్వాదం చేసినాడు, బయటికి రమ్మన్నాడు. ఆ డోర్ తీసుకొని నడుచుకుంటూ వస్తున్నాడు కదా మందిరంలో, తిరుగు అక్కడ ఇక్కడ తిరుగు 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 చెప్పినాడు. ఆశ్చర్యం ఏమిటి స్వామి, నా గురువు యొక్క కృప ఆశీర్వాదం అది, ఆనందమైపోయింది. ఆ కారులో నుంచి సంతం సంతం ధనం తెచ్చి స్వామిని చేసినాడు. స్వామి ఈ అల్పకానుకను మీరు స్వీకరించారు, ఎన్నో సంవత్సరాలుగా బాధపడుతూ ఉంటుంది, నా బాధను నివారించారు, నా ఇష్టదైవం మీరే, ఇక అల్పకాలం ఇస్తున్నాను, స్వీకరించండి. ఇచ్చిన ఆయన నేను చేసిన సేవకు వెనకట్టున్నావా, నిస్వార్థంగా స్వార్థాన్ని విడిచిపెట్టి మానవ సేవ చేస్తున్నాను నేను, అటువంటి నా సేవకు విలువ కట్టేంతటి వాడైతే నీవు చేసిన ఈ పొరపాటుకు నాలుగు విత్తితేనే నిన్ను రక్షించేవాడు ఎవడూ లేడు, తీసుకో డబ్బు తీసుకో. గలగడగా నడుగుతున్నాడు స్వామి, తప్ప ఏం క్షమించండి. నేను నీలో భక్తి పుట్టింది, నా శక్తిని నింపి నేను అంతే, ఎంతకంటే ఏమి లేదు. దానికి దానికి వ్యాపారం అయిపోయింది, ఎక్స్ట్రా బిజినెస్ ఏమి లేదు కదా. ధనము పట్ల నిరాశ. ఆ రోజుల్లో ఆయన కనుక డబ్బు కోరింటే ఎన్ని కోట్లు సంపాదిస్తుందో ఏమో. అయితే ఇంతమంది హృదయాలలో ఆ ప్రేమ సంపాదించడానికి సాధ్యమవుతుంది. అది ఆ మహాత్ముడు వేసినటువంటి బాట. ఆ బాటలోనే మనమంతా నడిచిపోతే గమ్యాన్ని చేరుకుంటాం. అదే మనకు శ్రీరామ రక్ష. అందువల్ల గురువును పరీక్ష చేయాలి అని అంటారు. గురువు పరీక్ష తర్వాత అంత అయిపోయింది అంటే గురువు కూడా శిష్యుని పరీక్ష చేస్తాడు. దగ్గరకు వచ్చిన తక్షణం నీవు ఒక సంవత్సరం పరీక్ష చేస్తే ఒక ఆరు నెలన పరీక్ష చేయలేకుండా చెప్తా. గురువు కూడా చూస్తాడు, వీడు నాకు నా మార్గానికి యోగ్యుడా అవయోగ్యుడా, దీన్ని కొంచెం ఆటాడించి అట్లా చూస్తాం, కొంచెం పైనకి ఎక్కిస్తాడు. నీవు ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు, మహేంద్రుడు అని తీసుకుపోతాడు. తీసుకుపోయిన తక్షణం ఇంకా నాకు పట్టేవాళ్ళు లేరు అంటే అక్కడి నుంచి తీసుకొడతాడు, అక్కడి నుంచి చేసి కొడతాడు. హాస్పిటల్ ఇదే రీతిగా ఒక శిష్యునికి ప్రాణాయామం నేర్పించినాడు గురువు. ఆ ప్రాణాయామంలో శరీరంతో సహా పైనకు లేచేవాడు. ఇంత అటువంటి విద్యను ధారపోసినాడు ఒక శిష్యునికి. కొత్తపేటలో అందరూ ఎదురు కూర్చున్నాడు స్వామి. శిష్యుడు తన ప్రతాపం స్వామి ముందు స్టార్ట్ చేసినాడు. ప్రాణాయామం కుంభకం ఎక్కించి పైనకి లేచినాడు. ఆయన చుట్టూ మూగినారు శిష్యులు అంతా. అబ్బా 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 అంటున్నారు. స్వామి చూస్తున్నాడు. వరణీయ ఆంజనేయుని ముందునే కుప్పి గంట లేస్తుంటాడే వీడు. నేను నేర్పిన విద్య నా ముందుగానే చూపిస్తున్నాడు. చూసి చూసి ఆయన ఉప్పొంగిపోతున్నాడు, శిష్యులంతా పొగుడుతున్నారు. అప్పుడు చెయ్యి తీసుకొని ఏదో మంత్రించి భూమి కొట్టాడు. అక్కడి నుంచి కింద పడిపోయినాడు. వచ్చి కాలు పట్టుకున్నాడు. స్వామి తప్పైపోయింది, క్షమించాడు. సరే నా ఎదురుగానే ఇంకా వేరే ప్రపంచమే లేదా నీకు, వేరే చోటు లేదా. ఈ జన్మతో సరిపోయింది, పోయి ఆ విద్య నీ దగ్గరికి రాలి వెళ్ళు. వాడు ఏమి ముక్కు పెట్టుకున్నా, ఏమి కుంభించినా పని కూడా ఆడే పడినాడు. ఈ రీతిగా ఎక్కించి కొడతాడు, కష్టాలు పెట్టి చూస్తాడు, సుఖమిచ్చి చూస్తాడు గురువు, కష్టమిచ్చి చూస్తాడు. తన చేతిలోనే ఉంది సర్వ విద్యలు, తన చేతిలో ఉంది. అభయహస్తం ఇచ్చినాడంటే, వరం పెట్టినాడంటే శాపం. రెండే చిన్న పనిలో చూడండి, స్వామి తినేకి లేదు, కట్టేకి లేదు, అన్నం పెట్టేదికి లేదు, సాధ్యం లేదు. గురువుకు అటువంటి హీన స్థితిలో పిలుసుకుపోయినాడు. సంజీవప్ప అన్నటువంటి శిష్యుడు చూసినాడు. శిష్యుని గురించి ఏమైన పరిస్థితి, చాలా కష్టంలో ఉన్నారు స్వామి. అవునా, సరే పిడికెట్ అందగా అన్నము తీసుకుని మంత్రం చెప్పినాడు. అక్షయమైపోతుంది, పో చాలు, ఆశీర్వాదం లభించింది. కష్టాలు పెట్టి చూస్తాడు, సుఖమిచ్చి చూస్తాడు. హరతన్న భక్తర తిరివంతు మాడువ, ఒరెదు నోడువ సువర్ణద చిన్నదంతే, అరెదు నోడువ చందనదంతే, అరిదు నోడువ కబ్బిన కోలినంతే, బెదరదే బెచ్చదే ఇద్దడే కరవిడి దెత్తి కొంబ నమ్మ రామనాథ. దేవర దాసివాయి చెప్పినటువంటి మాట ఇది. హరతన్న భక్తర తిరివంతి మాడువ, దిక్షిణాని మాదిరిగా చేస్తాడు. వరెదు నోడువ సువర్ణన చిన్నదంతే, ఆ బంగారం తిక్కినట్ల శిష్యుని తిక్కి 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 కష్టాలు పెట్టి చూస్తాడు. అరగ నోడు చందనదంతే, ఆ గంధాన్ని తిక్తాం కదా ఆ రీతిగా తిక్కి చూస్తాడంట. అరడు నోడు కబ్బిన కోలినంతే ఆ చెరుకును తిప్పి చేస్తే కాని రసం రాదు, ఆ రీతిగా తిప్పి చేస్తాడంట. అన్ని కష్టాలు పెడతాడు, ఇబ్బందులు పెడతాడు అని. బెదరదే దెచ్చదే ఇద్దడే, భయపడకుండా సర్వము నీవే స్వామి, నేను ఆటికి పోను, నీవే ఏమైనా పాల ఉంచినా నీట ఉంచినా నీదే భారం అని అంటే, బెదరదే బెచ్చదే ఇద్దడే కరవిడి తెచ్చి కొంబ చేయూతని చిప్పైనకి తీసుకుంటా అంట. అప్పుడు చూసుకో, ఇది గురువు శక్తి. ఈ రీతిగా పరీక్ష చేస్తాడు, దానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడినే దగ్గరకు తీసుకుంటాడు. అందుకే టచ్ నాట్ ది ఫీట్ ఆఫ్ దోస్ హూ కాల్ దెమ్సెల్స్ గురూస్ అండ్ థీవ్స్ అండ్ గో బిగ్గింగ్ దే హూ ఈట్ ది ఫ్రూట్ ఆఫ్ దర్ ఓన్ లేబర్ అండ్ షేర్ విత్ అదర్స్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ ఫౌండ్ దర్ రైట్ వే. మేము గురువులు, మేము స్వామీలు, మేము బావాలు అని చెప్పుకుంటూ డబ్బు దోచుకునే గురువులను గురువుగా పిలవద్దండి, వాళ్ళకి నమస్కారం చెయ్యవద్దండి. తమ కష్టార్జితముతో జీవిస్తూ నిర్వామ సమయంలో ధర్మబోధ చేస్తూ ధార్మికమైనటువంటి మార్గంలో ఎవరు ప్రయాణం చేస్తారో వాడే నిజమైనటువంటి ధార్మికుడు. మహాత్ముల వచనమే, అరయ దోచుగొలుచు గురువుని తన్నెంచి తిరుగువాడు తన్ను నరయలేడు, పనికి మాలినట్టి బానిస కొడుకురా విశ్వదాది రామ విదురదేవ. అరయ దోచుకొనుచు గురువుని తన్నెంచి, జనుల వద్ద ఉన్నటువంటి డబ్బును దోచుకుంటూ నేను గురువు 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 అని తిరిగేవాడు, గురువు కాలేడు, బానిస కొడుకు అని అంటే పనికి మాలినట్టి బానిస కొడుకురా. ఈ వేదాంతం కష్టమైనటువంటి, ఆచరణ చెప్పేంత వరకు చాలా సులభమే, ఆచరణ దిగితే తెలుస్తుంది వేదాంతం. అందువల్ల అచంచలమైనటువంటి విశ్వాసముతో గురువుని ఆశ్రయించండి, గురువును పరీక్ష చేయండి. ఒకేసారి వచ్చి సరెండర్ కావచ్చు చాలా తక్కువ, అన్ని కోణాల నుంచి వాడిని పరీక్ష చేసి చూడాలి, అయోగ్యుడా అయోగ్యుడా, నన్ను ఉద్ధరించే సామర్థ్యం వీళ్ళలో ఉందా లేదా. ఆ రోజు నమ్మకము కలిగిన రోజు నీవు కాయ వాచ మనస వాని పైన పడుతూ ఉద్ధరిస్తాడు. ఇది సత్యం. ఈ విధంగా ప్రయాణం చేస్తే నిజమైన గమ్యస్థానాన్ని చేరుకునే వాడికి సాధ్యమవుతుంది. అందువల్ల విశ్వాసం చాలా ముఖ్యమైనటువంటిది. విశ్వసిస్తే ఎలా ఉంటుంది, ఒక చిన్న ఉదాహరణతో చెప్తా. ఒక గురువు దగ్గర శిష్యుడు అయ్యేదాని శిష్యుడు అయ్యేదానికి వచ్చినాడు గురువు దగ్గర. గురువు ఉపదేశం ఇవ్వలేడు. 6 నెలలైంది, 1 సంవత్సరమైంది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు వస్తున్నాడు. అయితే పెద్ద పెద్ద శిష్యులు వాళ్ళు గురువు పంపించేస్తున్నారు పద పద పద. అచంచలమైనటువంటి విశ్వాసం గురువు పైన ఉంది. ఒకరోజు స్వామి నాకు ఉపదేశం ఇచ్చే తీరాలని చెప్పి పట్టుబట్టినాడు. వీళ్ళంతా వచ్చి చెవులో చెప్తున్నారు స్వామికి, వాడు అప్రయోజ ఇప్పుడు పనికి రాడు, అట్లా ఇట్లా ఏ ఊటి 10, 20 చెప్తున్నారు. ఊగుతున్నాడు స్వామి, పెద్ద గుండ్రా తీసుకొని చేసి కొట్టి జగర్జా అంటాడు. జగర్జా అంటే పట్టు పద అని అర్థం. వాడనుకుంటాడు మంత్రం అనుకుంటాడు జగర్జా. అబ్బా నాకు స్వామి పెద్ద మంత్రం ఇచ్చినాడు, ఆశీర్వాదం చేసి నాకు విగ్రహం రాయి కూడా ఇచ్చినాడు, అది అదే మహాప్రసాదం అని చెప్పి తీసుకుపోయి ఇంట్లో పోయి పూజ చేసుకుని స్టార్ట్ చేశాడు. లేచిన జగడ్జా, కూర్చున్న జగడ్జా, జగడ్జా జగడ్జా జగడ్జా. విశ్వాసం చూడండి, గురువుని మీద అత్యంతమైన విశ్వాసం. మీరు సరే ప్రతి నిత్యము ఏ పని చేసినా అదే మంత్రం ఉంది, గురువు మీద విశ్వాసం శ్రద్ధ ఉంది. ఆ ఊళ్ళో ఎక్కడో నీళ్లు పడలేదని చెప్పి గురువు గారిని పిలిచిపోయినారు, బాయిలో చూపించారు, నీళ్లు పడలేదు. స్వామి ఆలోచన చేసి సరే, నీళ్ళు వచ్చే వరకు నేను ఇక్కడ జపం చేస్తా నిలిచిపెట్టలేదు అని చెప్పి హఠం పట్టినాడు గురు. కూర్చున్నాడు, యోగం సాధి జపం స్టార్ట్ చేసిన 2 రోజులే 3 రోజులే 4 రోజులే 5 రోజులే ఆ జపం సాగుతానే ఉంది, ఆ నీళ్ళు రావడం లేదు. అన్నం ముట్టుకోడు స్వామి, చాలా బక్కచిచ్చిపోయినాడు. ఊర్లో వాళ్ళంతా వచ్చి బాధపడుతున్నారు, స్వామి ఆ నీళ్ళు లేకుండా పోయా, మీరు రాండి బయటికి, నేను ప్రాణం పోయినా రాండి, నేను వాటి తినాలి అయిపోయాను. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి పిలుస్తున్నారు రావడం. చివరకు వీళ్ళకి తెలిసి నేను చెవులో పడే జగడగా శిష్యులకు తెలిసి ఏమంటే గురువు రావడం లేదు. వచ్చి చూసా బక్క చిక్కిపోయినాడు గురువు, ఇప్పుడో ఒకసారి వచ్చేటట్టు ఉన్నాడు, కూడలేదు. ఇంటికి పోయా, గురువు ఇచ్చినటువంటి అది తీసుకోలేదు. వచ్చి నా గురువుని ఇంత కష్టపెట్టింది ఈ బావి, నేను విడిచిపెట్టాలని చెప్పి బాగా బలంగా తీసుకొని జగడిగానే వస్తే అక్కడి నుంచి నేను ప్రారంభమై అందరికి ఆశ్చర్యం. ఆ గురువు అనుకున్నాడు, ఎవడో నాకంటే పెద్ద మహానుభావుడు వచ్చినాడు, వాడి దర్శనం చేసుకోవాలా, వాడి నమస్కారం అన్నా చేసుకోవాలా, నేను పిలండి ఆ మహాత్ముడే అని పై నిలబడినాడు జగడిగా స్వామి పైకి వస్తాడు. శిష్యులు వచ్చి అంతా పట్టుకుంటారు, వీడే బయటకు వచ్చి, స్వామి మీరు ఎవరు మహాత్ములు మహానుభావులు, ఏం స్వామి నాకి చూడుస్తారు, మీ శిష్యుడు స్వామి నేను, నేను ఎప్పుడు ఉపదేశం ఇస్తుంది ఏం కదా అంటే, ఇక్కడ రాయి ఇతరేంటి పెద్ద మంత్రం ఇస్తుంది కదా స్వామి, జగర్జా మంత్రం, ఏం తెలుస్తుంది ఇంట్లో, ఏముంది ఇంట్లో, చదువుకున్న వాళ్ళకి ఏమైనా అసహ్యంగా కనబడవచ్చు, వింతగా కనబడవచ్చు, ఎగతాళిగా కనబడవచ్చు, అక్కడ శ్రద్ధ ఉంది, అక్కడ విశ్వాసం ఉంది. ఎక్కడ విశ్వాసం పరిపూర్ణంగా ఉంటుందో అక్కడ భగవంతుడు పలుకుతాడు, తప్పనిసరిగా పలుకుతాడు. ఇదే ఆశ్రమంలో ఒక శిష్యుడు పట్టుదలతో ఆశలన్నీ విడిచిపెట్టి జీవితం మీద రోత పుట్టి, నేను ఇంక బ్రతుకను బ్రతకకూడదు అని నిరాశ నిస్పృహలతో ఇక్కడే పండుకున్నాడు. 3వ రోజు రాత్రి స్వామి వచ్చాడు, నాయనండి ఏమిటి స్వామి అంత నిరాశ నిస్పృహలు చెందితే ఎలాగయ్యా, తీసుకో నీకు ఉద్యోగం ఇచ్చిన అనుకో, స్వప్నం అది ఉదయం లేచి అది ఆ ఉద్యోగం చింతలోనే పండుకునేంటి కదా, దానికే అచ్చపడింది, ఉద్యోగం లేదు ఉద్యోగం లేదు చచ్చిపోదా ఉద్యోగం ఇదేం అనుకునేంటి అచ్చపడింది, మళ్ళా పండుకున్నాడు. మరుసటి రోజు మళ్ళా స్వామి డైట్ ఏం చెప్పింది, ఓ ఉద్యోగం ఇచ్చినా నేను చెప్పినాను వెళ్ళిపో. మరుసటి రోజుకి అనంతపురం వెళ్ళిపోయాడు. ఈ స్వామి ఇలా చెప్పాడు, వెంటనే పోస్ట్ మ్యాన్ తీసుకుని వచ్చినాడు, రిజిస్టర్ పోస్ట్ వచ్చింది, అనుకోలేదు ఆశించలేదు, ఎప్పుడో అప్లై చేసింది, ఎట్లో సెలెక్ట్ అయిపోయింది, ఆర్డర్ ఇంటికి వచ్చింది. సామాన్యం మీరు అందరూ చూసుకుంటారు, సెక్రటరీలు ఉండరు హైదరాబాద్ చంద్రశేఖర్, ఏమక్కడ ఏమక్కడ ఉంది, విశ్వాసం ఉంది, శ్రద్ధ ఉంది, ఎక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడ కలుస్తాడు. అటువంటి శ్రద్ధ ప్రతి ఒక్కరిలో కావాలి, ఆ విశ్వాసం రావాలి మనలో. అయ్యేదంతా కానీ పోని సద్గురుదయం ఒకటి కనిపెట్టి నిశ్చయముగా నిజముగాను తక్షణంబున తన కోరాలి. విశ్వాసం లేకపోతే ఏమవుతుంది, అదొక్కటి చెప్పిన ఉపన్యాసం చెప్తుంది. అది ఒక ఉదాహరణ చెప్తాను. ఒక గురువు దగ్గర ఇష్టాగరిష్ఠుడై సేవలు చేస్తూ ఉన్నాడు ఒక శిష్యుడు. చాలా సంవత్సరం నుంచి చేసినాడు, సంతోషమైంది గురువు, నాయన చాలా సంవత్సరం నుంచి నాకు సేవ చేశావు సంతోషమైంది, రా ఈనాడు దివ్యమైనటువంటి మంత్రం నీకు ధార పోస్తాను,
స్వామి నా జన్మ కరించండి, ఆ మహామంత్రాన్ని నాకు ప్రసాదించండి స్వామి చెప్పి అడిగినాడు. గురువు ఆనంద పరవశుడై ఆయన శిరస్సు మీద హస్తం ఉంచి హస్తమస్తక సంయోగం చేసి, నాయన పరమ పవిత్రమైనటువంటి మంత్రం నమశివాయ అనే మంత్రాన్ని నీవు ఓంకారంతో సమ్మిళితం చేసి జపించి ధన్యుడైపోతావు స్వామి. ఆ చెయ్యి పక్కకు పెట్టండి అని. ఎందుకు నాయన, మీరు ఏమో దాచుకుంటున్నారు స్వామి. నీ మంత్రం నేను చాలా మంది నోట్లో విన్నాను, చాలా పుస్తకాల్లో నేను చూసినాను, మరి ఇదే మంత్రం నాకు ఇస్తే ఇంకా స్ట్రాంగ్ మంత్రం ఇవ్వండి స్వామి, ఇంకా స్ట్రాంగ్ ఉండాలి. అయ్యో నాయన, పరమ పవిత్రమైనటువంటి మంత్రం ఇది, నేను జీవితాంతము నేను సాధన చేసినటువంటి మంత్రం ఇది, నేను జ్ఞానం సంపాదించేదానికి సహాయపడినటువంటి మంత్రం ఇది, ఇదే నీకు ధారపోస్తుంది అది స్వామి దాచుకుంటున్నాడు. ఎట్లయినా మహానుభావులు మీరు, ఇంకా ఏమో స్ట్రాంగ్ ఉంది స్వామి అని చెప్పి ఇంకా 12 ఏళ్ళు కానీ చేస్తాను స్వామి సేవ. ఆలోచన చేసినాడు గురువు. సరే ఇష్టం, మళ్ళా సేవ స్టార్ట్ చేశాడు. ఆ మంత్రం వస్తుందేమో, స్ట్రాంగ్ మంత్రం యాదు ఉందో అని శిష్యుని పిలుచుకుని పోతున్నాడు. ఎడారిలో పోతున్నాడు, గురువు చూసినాడు. అంతేమో ధడియలు దగ్గరికి వస్తున్నాయి, తన చావు దగ్గరలో ఉండి తెలుసుకున్నాడు మహానుభావుడు. సరే అని చెప్పి, నాయన చాలా దప్పిగా ఉన్నాను, నీళ్లు తీసుకురా, నీళ్లు తాగి ఆ మంత్రం చెప్పి వెళ్ళిపోదామని గురువు భావించినాడు. నీళ్లకు శిష్యుడు పోయినాడు, కూర్చున్నాడు. ఎంతసేపటికి రాలేదు, ఘడియలు సమీపిస్తున్నాయి, శిష్యుడు రాలేదు. చాలా బాధపడిపోతున్నాడు. ఆ ఘడియల్లోనే వెళ్ళిపోవాలని చెప్పి నిశ్చయం చేసుకున్నాడు గురువు. అయినా శిష్యుడు రాలేదు. నీళ్లు దొరక్క ఎట్లే దూరం పోతున్నాడు శిష్యుడు. నీళ్ళు అక్కడున్నాయో ఇక్కడున్నాయో వెతుకుతున్నాడు, రాలేదు. సరే ఆ ఇసుక మీద ఇసుకను తుడిచి దాని మీదే రాశాడు. ఓం నమశివాయ అని చెప్పి కింద హెచ్చరిక రాసినాడు. నాయన ఇదే పరమ పవిత్రమైన మంత్రం, గురువాక్యం మనవు నిశ్చయమని భావించి దీన్ని జపము చేసి నువ్వు ధన్యుడు ఒక అందు రాసినాడు. రాసి అక్కడే పడిపోయినాడు, దేహం విడిచిపెట్టేసినాడు. చాలా దూరం పోయి వస్తున్నాడు. అంతలోపు ఏం జరిగింది, ఒక ఎరుకల శాని ఆ మార్గం గుర్తుల్లో పోతూ ఆ మార్గం ఉండా పోతూ ఉంది. ఈ మహానుభావుడు పడి చనిపోయింది చూసింది. అయ్యో ఎవరో సన్యాసి చనిపోయినాడు. ఆ రాత చూసింది, ఓహో ఏమో రాసినట్లుండేడా అని చెప్పి ఒక తాటాక తీసుకొని తాను రాసుకోలేదు. అడేమేమి ఉందో అదంతా రాసి దాన్ని బాగా మడతేసి చెవులు పెట్టుకునేది, దాన్ని తుడిచేసి ఈ తుడిచేసేటప్పుడు వచ్చినాడు. అమ్మా 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 ఏం చేస్తున్నావు, ఎవరిని? ఈ స్వామి శిష్యుని నేను, నాకు స్వామి గారు మంత్రం ఇవ్వాల్సి ఉంది. మరి నా స్వామి గారు వెళ్ళిపోయినారు, నా గతేమి? మీ స్వామి ఏమేమి రాయాలో అదంతా రాసినారు, అది తీసుకుపోయి తాటాకులు నేను రాసుకున్నాను, నా చెవిలో పెట్టుకున్నాను. అమ్మా దాన్ని ఇచ్చేసే, అంత సులభం ఇస్తానా, నా ఎంట్రా ఒక 5-6 ఏళ్ళు నా సేవ చేసి ఇస్తాను అని. సరేనమ్మా అని చెప్పి ఆ స్వామికి సమాధి చేసి వెంట పడినాడు. ఆయన తీసుకుపోయి ఎరకులాయన పందుల మీద పెట్టాడు. నిన్న పొద్దున పందులు తీసుకోవాలో అక్కడ వేపుకోరావల్ల ఆయన ఇంత బొడ్డు చెట్లు వేస్తే దూరం నుంచి చేస్తే దాన్ని అందుకోవాలా తినాలా అట్లా పడింది. ఎందుకు ఆ స్ట్రాంగ్ మంత్రం ఏముందో అని వీళ్ళకి ఆ మంత్రం కోసం సంవత్సరాలు దొరికిపోతున్నాయి. జమ్మనడం లేదా సేవ బాగా తిట్టేది కొట్టేది బాగా సేవ చేయించుకుంటుంది. సరే దగ్గర ప్రాంతంలో ఒక రాజు శివాలయం కట్టించినాడు. ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా అన్న సంతర్పణ చేసేవాడు. ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదూ, ఆ సందర్భంగా చేసేవాడు. ఒక నియమం పెట్టినాడు, ఒక గంట కట్టించినాడు, ధర్మఘంట. ఎవడైతే సత్పురుషుడు పుణ్యపురుషుడు వచ్చి అక్కడ భోంచేస్తాడో
అప్పుడు ఆ ధర్మగంట అదే మోగుతుంది. ఆ రీతి అది జరుగుతూ ఉంది. ఆ సంవత్సరము అన్న సంతర్పణ చేసేదానికి అన్ని ఏర్పాటు చేశాడు. ఎరకలాయం కూడా పోయింది, అన్నం ఫ్రీగా చెప్తుంది కదా అని పోయింది. ఊరు అవతల డేరా వేసుకున్నారు, వీళ్ళు పందులు వేసారు అని పంపించి అప్పుడు వీని కూడలేదు. వీళ్ళ ఫస్ట్ క్లాస్ భోంచేసి పోయి బాగా భోంచేసి వచ్చి రాత్రి 12 గంటలు 1 గంట అన్నదానం జరుగుతూ ఉంది. రాజుకు ఆలోచన పట్టింది ఆ ధర్మగంట మూగడం లేదు. ఏ ఊరు వచ్చిన వాళ్ళు ఎవరు మహానుభావులు లేదని అర్థం. వీడు వస్తే రాత్రి ఈమె అన్నము లేదు ఏం లేదు, దీనితో ఎట్ట పట్టు పండుకుంటాం, ఆకలి అవుతా ఉంది. 2-3 రోజుల నుంచి భోజనం లేదు సరిగా, సరే అని చెప్పి వీళ్ళంతా పండుకున్నాక వాడు ప్రయాణం సాగించినాడు. శివాలయానికి వచ్చి చూస్తాడు, తింటున్నారు బయటకు వస్తున్నారు. వీడు చూస్తే వికారంగా ఉన్నాడు, లంగోట మాత్రం ఉంది, చాలా వికారంగా ఉన్నాడు. వాకిటి గుండా పోతే పట్టుకుని కొట్టారు. ఇంకా అందరికీ అయిపోయింది, భోజనాలు అయిపోయింది. దొడ్డి వాకిటి గుంటా వెనుక వాకిలు గుంటా దొంగతనంగా లోపల దూరుతాడు, వంటింట్లో చేరుతాడు. అన్నమంతా క్లీన్ అయిపోయింది, బాగా గోకి క్లీన్ చేసి పెట్టాల. ఆ స్టేజ్ కొన్ని నేను ఆకలి ఎక్కువైపోయింది, చెయ్యి చేసి దాని నుండి చేతితోనే గోకుతున్నాడు. ఆ పాత్రకు అంటిందంతా తీస్తున్నాడు, ముద్దలు ముద్దలు చేస్తున్నాడు, నోట్లు వేసుకుంటున్నాడు. 3 రోజుల నుంచి అన్నం లేదు, ఒక్కొక్క ముద్దకు ఆ గంట కొట్టా ఉంది, ధన్ 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 అని వాగుపోతా ఉంది. వీరికి ఆకలి అవుతోంది, తింటా ఉన్నాడు. రాజు చూడండి ఎక్కడో మహాత్ముడు ఉన్నాడు, ఎదకండి చూడండి చూడండి. ఇంటింట్లో తింటున్నాడు, వచ్చి స్వామి ఇక్కడ తింటున్నాడు తింటున్నాడు అంటే రాజు పారేస్తున్నాడు. వీళ్ళు ఎవరు వచ్చినారు లేదు చూడడం లేదు, పోకింది తినింది తినింది తిని చూస్తే రాజు కండ్ల నీళ్ళు కండి నిండా నీళ్ళు వస్తే రాజు. తర్వాత చివరి క్షణంలో చూస్తాడు రాజును, నేను పట్టుపడిపోయినాను, నీకు ఏం శిక్ష ఉందో అనుకుంటాడు ఆయన. ఏడుస్తూ రాజు కాళ్ళు పట్టుకునేదానికి పోతాడు. స్వామి ఆకలి గురించి క్షమించాల, మీరు పొరపాటు చేసినాను, నేను ఏం శిక్ష విధించినా నేను అనుభవిస్తాను. ఆ రాజు నీల కాలం మీద పడుతున్నాడు, మహాత్మ ఎటువంటి నా అదృష్టం వాది ఈరోజు నీ దర్శనమైంది, ఈ రీతిగా వాద వివాదాలు జరుగుతున్నాయి. చివరిలో అర్థం చేసుకున్నాడు, స్వామి ఎక్కడి నుంచి వస్తారు ఏమి ఏమి అంటే ఎరకులాయన విధమే ఈ రీతిగా ఉన్నాను, నా గురువు ఈ రీతిగా మార్గవర్గంలో విడిచిపెట్టిపోయినాడు అంటే ఎరకులాయన దగ్గర ఏముంది ఈ సొమ్ము అని అడుగుతాడు. నా మహాత్ముడు ఇచ్చినటువంటి దివ్యమైన మంత్రం ఉంది, ఎక్కడ పెట్టుకునింది, చెవిలో పెట్టుకునింది. సరే ఆ అనుకూలం నేను చేస్తానని చెప్పి రాజు వాగ్దానం చేస్తాడు, తన భవనానికి తీసుకుపోతాడు, పూజ చేస్తాడు. ఆ స్వామి మరుసటి రోజు తీసుకొచ్చి ఆ ఎరకులాయని తీపిస్తాడు, ఎరకులాయని వేషాలు వేస్తారు. ఆ వేషాలు ఏమని చెప్పి ఒక 1/2 గంట ప్రోగ్రామ్ ఇచ్చిన తర్వాత నాకు చాలా సంతోషమైంది అని చెప్పి ఆ లీడర్ ఆయమ్మను పిలిపించి అన్ని నగలు తెప్పిస్తాడు. చెవులో పెట్టుకున్నా కంఠంలో వేసుకున్నా అన్నీ పెట్టి నా ఎదురుగా ఈ నగలు వేసుకోవాలి నువ్వు అని చెప్తాడు రాజు. ఆమెకు ఆనందం అయిపోతుంది, అలాగే రాజా అంటాం. ఆ ఎదురుకు పెట్టినటువంటి సొమ్మును తీసుకొని కండ్లకు పట్టుకుంటూ ఆ కంఠానికి వేసుకుంటుంది, ఆ చేతులకి వేసుకుంటుంది, ఆ నడుము వేసుకుంటుంది, ఆ చెవులు వేసుకున్నప్పుడు ఇది తాటాక ఇది కనబడుతుంది, చే ఇట్లా టైంలో ఇది కనబడుతుంది అని తీసి ఇసురు పారేస్తున్నాయి. ఇసురు పారేసిన వాడు ఎగిరి దానిపైన పడతాడు, పక్కులకు తమ్మం చాటులో ఉంటాడు, ఆ సమయాన్ని కాస్తూనే ఉంటాడు. ఆయన ఇసురు వేసిన తక్షణం దానిపైన పడతాడు, దాన్ని తీసుకొని స్వామి స్వామి అంటుంటే పాడతా ఉన్నాడు. నా వజ్రం నాకు దొరికింది అని చెప్పి సంతోషంగా పోయి పాడతా ఉన్నాడు. అడవిలో పారిపోయి ఒంటరిగా చూసి ఎవరు లేచి చూసి నిలకబెట్టుకున్నాడు, సద్గురు నాథ గురుదేవ గురుదేవ ఏం రాశావు స్వామి స్వామి అని చూస్తున్నాడు. దాన్ని చూస్తే అదే మంత్రం, నమశివాయ పూర్ణ నమశివాయ, నాయన నేను తరించింది ఇదే, నీకు ఇదే మంత్రం, గురువాక్యం మనోనిశ్చయం. కళ్ళ నిండా నీళ్ళు వస్తాయి. స్వామి ధన్యం స్వామి, అజ్ఞానంతో నేను ఈ రీతిగా అయిపోతే ఈరోజు నాలో పరివర్తన మార్పు వచ్చింది అని చెప్పి ఆ మంత్రాన్ని జపించి 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 తరిస్తారు. విశ్వాసం, విశ్వాసం లేకపోతే మీ మీద చాట్లు పడి నడిచినటువంటి మహానుభావుడే మరి. కాబట్టి గురువు పైన అచంచలమైనటువంటి విశ్వాసం కావాలి. గురువు భగవంతుడు నిరాకారుడు, గురువు సాకారుడు. బయటకు రూపము కనపడినప్పటికీ లోపల ఉన్నటువంటి చైతన్యం, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరమాత్మది అది. అందువల్ల విశ్వాసం చాలా ముఖ్యమైనటువంటిది. ఖాతిర్ మజ్బూత్ దిల్ తవాన రఖో, ఉమ్మీద్ అచ్చే ఖ్యాల్ అచ్చా రఖో, హో జాయేంగే ముష్కిలే తుమారే ఆసాన్, ఔలియా అల్లాహ్ పర్ భరోసా రఖో. మహాత్ములమైన విశ్వాసం వచ్చు మీ కష్టాలు నివారణ అయిపోతాయి. చూసేదానికి భక్తి వద్దు, చూసేదానికి విశ్వాసం వద్దు. హృదయపూర్వకంగా లోపల నుంచి రావాలి ఆ విశ్వాసం. అది ఉన్ననాడు నిన్ను చెరిచేవాడు కాని, నిన్ను చుంచేవాడు కాని, నశింపు చేసేవాడు కాని, నిన్ను ఎదిరించేవాడు కాని ఈ ప్రపంచంలో ఎవడు ఉండదు. ఎందుకు? వెనక అభయహస్తం ఉంటుంది కాబట్టి. చనిపోయే శవానికి శక్తి నింపే శక్తి గురువులో ఉంటుంది. తాను ఇష్టపడితే దాన్ని బ్రతికిస్తాడు, కష్టం తనకు కష్టమైతే దాన్ని చంపేస్తాడు. అటువంటి శక్తి కూడా గురువుకు ఉంటుంది. ఈ ఊర్లోని ఎక్స్ ఎమ్మెల్యే గొల్లపల్లి తిప్పేశ్వరమని వింటండి, వాళ్ళ తండ్రి హయాంలో జరిగినటువంటి ఒక సంఘటన ఇది. ఆయన ఎవరికో అప్పిచ్చినాడు డబ్బు, అప్పటికే 2-3 వేలు. ఆ వ్యక్తి చావు బ్రతుకుల్లో ఉన్నాడు. డాక్టర్లంతా ఆశ విడిచిపెట్టేసినాడు, ఇప్పుడు రేపు మరణాడు, క్లీన్ అయిపోతుంది అని. ప్రామిసర్ నోట్ లేదు, ఏం లేదు, మాటల పైన ఇచ్చినాడు ఫ్రెండ్షిప్. అది డబ్బులు వేలకు వేలు పోతా ఉంది, వానికి మాటలు లేవు, కళ్ళు ఎగేసినాడు. అప్పుడు ఇప్పుడప్పుడు పోతుంది, పోయేటట్లున్నాడు. వైద్యం చేయించినారు, అంతా చేయించినారు, ఏమి లేదు, అయిపోయింది. స్వామిగారు, సమాధి గ్రస్తులైనటువంటి స్వామిగారు దీనికి వీరాపురం పోతున్నారు. మార్గ మధ్యంలో వచ్చినాడు ఆయన, గట్టి కాలబెట్టుకున్నాడు. ఏం కథ అంటే, స్వామి ఒక మంచివాడు చనిపోతున్నాడు, మీరు బతికించాను. ఎందుకు? తనకు డబ్బు ఇవ్వాలి కాబట్టి మంచివాడు. ఆయన ఈ విషయం, నువ్వు మహాత్ముడు, దైవాంశ సంభూతుడు, మొరటి పట్టది, నువ్వేమనుకుంటే అది చేస్తావు. నువ్వు నువ్వు వచ్చే తీరల్లా పదయ్యా చూస్తాను పద, అది ఏమి తీసుకుపోయినారో చూపించిన ఆయన క్షణాలు దగ్గరలో ఉన్నాయి, ఇవి ఇది చనిపోతుంది, ఇది బతకదు. ఇది అయ్యి స్వామి, ఇటువంటి వాడు చచ్చిపోతే 4 బతికేటట్టు స్వామి. నేను పెన్నాము పిల్లలు ఎంతో మంది ఆశ పెట్టుకుని ఉన్నారు, మీరు ఎట్లయినా బతికించాలి స్వామి. నేను ఇరిచిపెట్టేలేదు స్వామి, ఇరిచిపెట్టేలేదంటే ఇరిచిపెట్టేలేదు. అరే నేను పొయ్యదని నేనేం చేయాలి, దాన్ని చనిపోతా ఉంది, నేను ఆయు తీరింది, ఇరిచిపెట్టలేదు. ఈ మహాత్ముడు, నీ దేవుడు నీ బతికిచ్చే తీరల్లా మొరటం పట్టి అట్లా అంటుంది. ఆలోచన చేస్తే సరే బతికిస్తాను అట్లా ఇట్లా అంటే లేదు స్వామి, బతికిచ్చేది మాట ఇచ్చినాను. గురువాక్యం ఒక్కటే, కరుణామయుడు లే అన్నాడు. ఆయన భార్యను మీరు ఇచ్చి స్నానం చేసుకురా. స్నానం చేసుకొచ్చిన తర్వాత, చూడమ్మా ఒక దీపం అంటిస్తాను నేను, దీపమును జాగ్రత్తగా కాపాడుతుండు. రాత్రి 12 గంట సమయంలో ఈ గోడ పైన కొన్ని వికృతమైనటువంటి నీడలు పడతాయి, గాగర పడవద్దు. నా నామస్మరణ చెయ్యి, ఏమి తొందర కాదు, ఉదయం వచ్చి నేను చూస్తాను. స్వామి మీరు ఇక్కడే ఉండాలి స్వామి, మీరు అక్కడ పోతే ఇక్కడ చచ్చిపోతుంది, నాగతే మీరు ఇదే ఉండాలి. లేదు నాయన, వాక్యం ఇచ్చినాను, వాడు చనిపోడు. హరిహర బ్రహ్మాదులు అడ్డు వచ్చినా వాడు చనిపోడు, గురువాక్యం అయిపోయింది. ఇది దైవవాక్యం, భయపడొద్దు. వెళ్ళిపోయినాడు. రాత్రి 12 గంటలకు వికృతమైనటువంటి రూపములు కనబడినాయి. ఆమె భయపడలేదు, తన చెరువు అడ్డు వేసింది. ఉదయమే స్వామి గారు నడిచి వచ్చారు.
అమ్మా ఏం జరిగింది? సో మీరు చెప్పినట్లే జరిగింది. జరిగింది సరే, కొన్ని పాలు తెప్పించి మంత్రించి పోయాడు తాగి నడపాలి. సో ముందే ఒక అర్ధ గంటకు లేస్తారు భయపడుతుంది. కొన్ని క్షణాల తర్వాత కళ్ళు తీసినాడు, అందరిని చూస్తున్నాడు, గుర్తుపడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. సో 12 సంవత్సరాలు ఇవి నిచ్చావలేదు లేచి కూర్చుంటు 5 రోజుల్లోనే లేచి పారాయణాడు. ఇది గురుని యొక్క శక్తి. ఇది నరునికి సాధ్యమవుతుందా? అద్భుతమైన శక్తి గురునికి ఉంటుంది. అటువంటి మహాత్ముల యొక్క ఆశీర్వాదం కావాలి, వాళ్ళ కృప కావాలి, దాని కొరకు ప్రయత్నం చేయాలి. అందుకే గురువు మీద అచంచలమైనటువంటి విశ్వాసం కావాలి. ఇది 3వది అన్నారు. ఇక చివరిది భగవత్ విశ్వాసం. ఈ అనంత ప్రపంచానికి జగత్తుకు కారణకర్త ఒక్కడున్నాడు. మరి అల్లాహనండి, జహువానండి, రామానండి, రహీమనండి, కృష్ణానండి, కరీమనండి, అహురమజ్దానండి, తీర్థంకరనండి, ఒక్క దివ్యమైనటువంటి చైతన్యం, ఒక శక్తి ఈ ప్రపంచాన్ని నడుపుతూ ఉంది. ఆ మహాశక్తియే నన్ను నడుపుతూ ఉంది, నా గురువుకి నడిపించింది. అటువంటి మహానుభావులు ఎందరెన్నో కడగేర్చింది ఆ దివ్యమైనటువంటి శక్తి. ఆ శక్తి మీద అచంచలమైనటువంటి విశ్వాసము, శ్రద్ధ కలిగి ఉండడమే భగవత్ విశ్వాసము అని అంటారు. చూడండి, పక్షి వచ్చి ఒక కొమ్మ మీద కూర్చుంటుంది. ఆ కొమ్మ, చిన్న కొమ్మ క్రిందకు పైనకు వాలుతూ ఉంటుంది. ఆ పక్షి భయపడుతుందా? దానికి భయం ఉందా? ఆ కొమ్మ కొమ్మ విరిగి కింద పడుతుందేమో, నేను పడతాననే భయం దానికి లేదు. ఎందుకు? విశ్వాసం ఉంది. దేనిపైన? తన రెక్కల పైన విశ్వాసం ఉంది. కొమ్మ విరిగినా నేను పైనకి ఎగురుతాననే విశ్వాసం ఉంది. ఎట్లా వచ్చింది? తన రెక్కలను చూసుకుని విశ్వసించింది. అదే రీతిగా సాధకుడు, భక్తుడు, శిష్యుడు విశ్వసించాడు. ప్రకృతి అనే కొమ్మ పైన ఉన్నాడు ఈ జీవుడు. ఆ రెక్కలైనటువంటివి ఏమి? అదే భగవత్ విశ్వాసం. దేవుని మీద, దేవుని మీద అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఆ కొమ్మను నమ్ముకుంటే జారి కింద పడతాడు, ఈ రెక్కలాంటి పరమాత్మని నమ్ముకుంటే పైకి ఎగురుతాడు. ఆ విశ్వాసము కలిగి ఉండేదానికి ఏమంటారు? భగవత్ విశ్వాసము అని అంటారు. ఈ 4 మార్గాలు చాలా ముఖ్యమైనటువంటివి. ఆత్మవిశ్వాసం మొదటిది, మార్గ విశ్వాసము 2వది, గురు విశ్వాసము 3వది, భగవత్ విశ్వాసము 4వది. ఈ 4 విశ్వాసములతో కూడినటువంటిది శ్రద్ధ అని పేరు పెట్టినారు. ఇక చివరిది సమాధానం. ఇప్పుడు చెప్తే మీకు సమాధానం కాదు, సమయం అయిపోయింది. కాబట్టి దీని గురించి ముందు ఉపన్యాసం చెప్పి దీన్ని మరి ముముక్షత్వాన్ని ఒకేసారి కానీ 2 సార్లు కానీ చెప్తే అప్పటికీ ఈ సాధన చతుష్టయ సంపత్తు అనేది ముగింపుకు వస్తుంది. ఇంతవరకు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ సద్గురువులు తమ అనంతమైనటువంటి కృపా ఆశీర్వాదములు అందించాలని చెప్పి వేడుకుంటూ హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తాను.